48 శ్లోకంలో ఆత్మైవేదం జగత్ సర్వం.
ఆత్మైవేదం జగత్ సర్వం.
ఆత్మనోన్యన్న కించన.
ఆత్మనోన్యన్న కించన.
మృదోయద్వద్ఘటాదీని.
మృదోయద్వద్ఘటాదీని.
ఆత్మానం సర్వమీక్షతే.
స్వాత్మానం సర్వమీక్షతే.
ఈ జగత్తంతా కూడా ఆత్మయే, ఆత్మ తప్ప అన్యమైనటువంటిది ఏమీ కూడా లేనే లేదు, కొంచెం కూడా లేదు. ఇది ముక్తుని యొక్క లక్షణం, ముక్తుని యొక్క నిశ్చయం, ముక్తుని యొక్క నిరంతర భావన. ఉన్నదంతా ఆత్మయే, ఆత్మ కంటే అన్యముగా ఏమీ లేదు, నేను ఆత్మనే అనేటువంటిదే ఇక్కడ ముక్తుని యొక్క నిశ్చయం. అయితే ఆత్మానుభూతి పొందిన తర్వాత కూడా ఈ జగత్తు కంటికి కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడు ముక్తుని యొక్క భావం ఎలా ఉంటుంది? సామాన్యుడి యొక్క భావం ఎలా ఉంటుంది? ఒక అవధూత యొక్క భావం ఎలా ఉంటుంది అనే మూడు విషయాల్ని మూడు ఉపమానాలతో మనం నిన్న తెలుసుకున్నాం. మొదటిది కుండ. కుండ అంతా కూడా మట్టే, మట్టి తప్ప ఇంకేమి లేదు ఆ కుండలో. ఈ విషయం మనకి తెలిసినప్పటికీ కూడా మనం కుండని కుండగా జాగ్రత్తగా వాడుకుంటాం. మట్టి అనే సంగతి గుర్తే ఉండదు, కుండనే వాడుకుంటూ ఉంటాం. అంటే సామాన్యుడైనటువంటి వాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఆత్మజ్ఞానంతో నిరంతరము ఆత్మని భావించాలని తెలిసినటువంటి వాడు కూడా ఈ జగత్తును చూస్తూ, ఈ జగత్తులో వ్యవహరిస్తూ, ఈ జగత్తు నుండి తనకి సంతోషాన్ని ఆనందాన్ని కావాలనుకొని ఏవేవో పనులు చేస్తూ ఇలా ఇందులో ఇరుక్కుపోయే ఉంటాడు. ఆత్మజ్ఞానం లేదా? ఉన్నది. ఆత్మనం తెలియదా? తెలుసు. ఆత్మనం తెలిసినా ఆత్మగా ఉండడు, ప్రపంచంలో తిరుగుతాడు, ప్రపంచంలో ఉంటాడు, ప్రపంచం నుంచి ఆశిస్తాడు, ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోతాడు. అందుకని అక్కడ అది కుండ మట్టి అని తెలిసినప్పటికి కూడా కుండను వాడుకుంటాడు. ఈ ప్రపంచం పరమాత్మను తెలిసినప్పటికి కూడా ప్రపంచంగానే దీన్ని భావిస్తాడు. ఇక రెండవ వాడు వైరాగ్యవంతుడైనటువంటి జీవన్ముక్తుడు. ముక్తిని పొందాడు, అపరోక్షానుభూతి పొందాడు, వైరాగ్యం ఉంది. ఇటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, ఎండమావుల్లో నీరుండదని తెలుసు, నీటి కోసం ప్రయత్నం చేస్తే అది నీరు కాదు, అది ఎండమావి అని తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా ఆ ఎండమావిని చూస్తూనే ఉంటాడు, కాకపోతే ఎండమావిలో ఉన్నటువంటి నీటి కోసం ఎగబడడు. ఇందా చెప్తున్నటువంటి ప్రపంచంలోకి పరిగెత్తాడు, ఇప్పుడు ఎండమావిలో ఉన్నటువంటి నీటి కోసం ప్రయత్నం చేయడు. ఇది జీవన్ముక్తుడి యొక్క స్థితి. అంటే జీవన్ముక్తుడైనటువంటి వాడు, వైరాగ్యవంతుడైనటువంటి వాడు, ముక్తుడైనటువంటి వాడు తాను ఆత్మనని తెలుసుకుంటాడు, ఈ జగత్తంతా కూడా ఆత్మేనని తెలుసుకుంటాడు. అంతా ఆత్మేనని తెలిసినప్పటికీ ఈ జగత్తు కనపడుతుంది కదా, కనపడుతుంటే జగత్తును జగత్తుగా చూడు, స్వప్నం మాదిరిగా చూస్తాడు. స్వప్నం మాదిరిగా చూస్తాడు కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాల కోసం, వస్తువుల కోసం, భోగాల కోసం పరిగెత్తడు. ఇది ముక్తుడి యొక్క స్థితి. ఇక మూడో వాడు అవధూత. అవధూత అంటే సంపూర్ణంగా పరమాత్మ అంతే. అవధూత అంటే పరమాత్మే, ఇక ఎక్కడ భ్రమ అనేటువంటిది ఉండదు. త్రాడును చూచి పామని అనుకుంటాం చీకట్లో. చీకటి పోవటంతో త్రాడు మాత్రమే ఉంటుంది, పాము ఉండదు. మనకి అజ్ఞానం పోవటంతో, ఆత్మానుభూతి కలగటంతో జగత్తు పోదు. మరి అవధూత అయినటువంటి వాడు ఆత్మానుభూతి పొందాడు, దాంట్లో స్థిరపడ్డాడు, తాను ఎల్లప్పుడూ ఆత్మగానే ఉంటున్నాడు, తాను ఆత్మగా ఉంటున్నప్పటికీ జగత్తు కనపడుతూనే ఉంటుంది, అయినప్పటికీ ఈ జగత్తుని సుషుప్తులలాగా చూస్తాడు. అంటే జగత్తు ఆయనకి పట్టదు, జగత్తులో ఉన్న వ్యవహారాలు పట్టవు. జగత్తులో ఉన్న వస్తువుల కోసమో విషయాల కోసమో భోగాల కోసమో పరిగెత్తాల్సినటువంటి పని లేదు. అసలు అక్కడ విషయాలు వస్తువులు ఉన్నాయనేటువంటి ఆలోచన కూడా ఉండదు. అతనికి ఎల్లప్పుడూ కూడా ఆత్మస్థితే, ఎల్లప్పుడూ కూడా పరమాత్మ స్థితే. అదిగో ఆ రూపంలో అట్లా ఉండేటువంటి వాడు అవధూతైనటువంటి వాడు. కనుక ఎల్లప్పుడూ కూడా బ్రహ్మంగానే ఉంటాడు. వారికి దేహధ్యాస ఉండదు, ప్రపంచ ధ్యాస ఉండదు, దూషణ భూషణ తిరస్కారాలన్నీ కూడా వాళ్ళకి ఏమి ఉండదు. నువ్వు దూషించినా భూషించినా తిరస్కరించినా నిందించినా వాళ్ళకి ఏ సంబంధం లేదు. నువ్వు నిందించావనుకోడు, నువ్వు దూషించావనుకోడు, నువ్వు అవమానించావనుకోడు, నువ్వు సన్మానించావనుకోడు. ఆవు మెడలో దండ వేసినట్టే, ఆవు మెడలో దండ వేస్తే అది సన్మానం అని అనుకుంటుందా? ఆహా, కాసేపటికి అదంతా అడ్డమైపోయి కింద కాలు కింద వేసి తొక్కేస్తుంది. అంతే అవధూతమైనటువంటి వాడి వాడు. కాబట్టి ఈ ప్రకారంగా మూడు రకాలైనటువంటి వారికి మూడు ఉపమానాలని ఇక్కడ చెప్పడం జరిగింది. సరే, అటువంటి బ్రహ్మానుభూతిని ప్రతివాడు కూడా పొందాలనుకుంటాడు. మరి అయితే ఆ బ్రహ్మానుభూతిని పొందటానికి ఏమిటి ఉపాయం? బ్రహ్మానుభూతిని పొందటానికి ఉపాయం ఏమిటి అంటే దానికి 49వ శ్లోకంలో చెప్తున్నారు. 49 చూడండి. జీవన్ముక్తస్తు తద్విద్వాత్,
జీవన్ముక్తస్తు తద్విద్వాత్,
పూర్వపూర్వోపాధి గుణాంస్త్యజేత్.
పూర్వోపాధి గుణాంస్త్యజేత్,
సచ్చిదానంద రూపత్వాత్,
సచ్చిదానంద రూపత్వాత్,
భవేద్ భ్రమర కీటవత్.
భవేత్ భ్రమర కీటవత్,
జీవన్ముక్తస్తు తద్విద్వాత్,
జీవన్ముక్తస్తు తద్విద్వాత్,
పూర్వోపాధి గుణాంస్త్యజేత్.
పూర్వోపాధి గుణాంస్త్యజేత్,
సచ్చిదానంద రూపత్వాత్,
సచ్చిదానంద రూపత్వాత్,
భవేద్ భ్రమర కీటవత్.
భవేత్ భ్రమర కీటవత్.
జీవన్ముక్తస్తు, జీవన్ముక్తుడైనటువంటి వాడు, జీవభావం నుంచి విడుదల పొందినటువంటి వాడు. జీవన్ముక్తస్తు, జీవభావం నుంచి విడుదల పొందినటువంటి వాడు. తద్విద్వాత్, విద్వాంసుడైనటువంటి వాడు. పూర్వ ఉపాధి గుణాం త్యజత్, పూర్వపు ఉపాధుల యొక్క గుణాల్ని వదిలిపెడతాడు. పూర్వపు ఉపాధులు అంటే పూర్వ జన్మల్లో ఉన్నటువంటి దేహం యొక్క, మనసు యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెడతాడు. అలా విడిచిపెట్టి సచ్చిదానంద రూపత్వ, నిరంతరము కూడా సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఆ పరమాత్మతో ఐక్యత చెంది భ్రమర కీటవత్తు. కీటకం ఎట్లయితే భ్రమరాన్ని తలుచుకొని తలుచుకొని భ్రమరమే అవుతుందో అలాగా బ్రహ్మమే అవుతాడు. కనుక నిరంతర బ్రహ్మభావనతో బ్రహ్మమే అవుతాడు. నిరంతరము భ్రమరాన్ని తలుచుకొని భ్రమరమే అయినట్లుగా నిరంతరము బ్రహ్మాన్ని తలుచుకొని బ్రహ్మమే అవుతాడు. కనుక ఏమిటి ఉపాయం? మనం కనుక ముక్తిని పొందాలంటే, బ్రహ్మస్థితిలో ఉండాలంటే, పరమాత్మ స్థితిలో ఉండాలంటే, నిరంతర బ్రహ్మ భావన, నిరంతర ఆత్మ విచారణ, నిరంతర అభ్యాసం, బ్రహ్మాభ్యాసం, ఇంతే. ఇదే మనల్ని ముక్తికి తీసుకెళ్ళేది. కాబట్టి మిగిలినవన్నీ కూడా దీనికి సహకారం. జపము, ధ్యానము, ఇవన్నీ సహకారం. శ్రవణం, మననం, ఇవన్నీ సహకారం ఇస్తుంది. కానీ మనం చేయాల్సింది ఏమిటి? మోక్షాన్ని పొందాలంటే నిరంతర బ్రహ్మభావం ఉండాలి. ఉపాధులకి పరిమితమైనటువంటి వాడు జీవుడు. అంటే ఉపాధులతో తాదాత్మ్యం చెందినవాడు జీవుడు, ఉపాధులు లేనివాడు దేవుడు. ఉపాధులతో తాదాత్మ్యం చెందినవాడు జీవుడు. దేహమే నేనని, ఇంద్రియాలు నేనని, మనస్సు నేనని, బుద్ధి నేనని, వాటితో తాదాత్మ్యం చెందినవాడు జీవుడు. ఉపాధులు అంటే దేహేంద్రియ మనోబుద్ధులే. ఎప్పుడైతే దేహంతో తాదాత్మ్యం చెందామో, ఈ దేహమే నేననుకున్నామో, నేను ఎర్రవాడిని, ఎర్రటి వాడిని, నేను నల్లటి వాడిని, నేను తెల్లటి వాడిని, నేను పొడుగైన వాడిని, నేను పొట్టి వాడిని, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను అంటాం. ఎప్పుడు దేహమే నేను అని అనుకున్నప్పుడు. ఇక మనస్సుకి పరిమితమై మనస్సే నేను అని అనుకుంటే, మనస్సే నేను అనుకుంటే, నేను జాలి దయా కలిగినటువంటి వాడిని, లేదా కఠినమైనటువంటి వాడిని, సంతోషంగా ఉండేవాడిని, ఏమిటో ఎప్పుడు దిగులు పడతా ఉండేవాడిని అని ఇలాగ అనుకుంటా. అదే బుద్ధితో తాదాత్మ్యం చెందితే, నేను ఇది సాధించాలని జీవితంలో అనుకుంటున్నాను, నేను ఒక కళ్యాణ మండపం కట్టించాలనుకుంటున్నాను, నేను ఒక దేవాలయం కట్టించాలనుకుంటున్నాను, లేకపోతే నేను బాగా కోటీశ్వరుని కావాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, ముఖ్యమంత్రినో ప్రధానమంత్రినో కావాలనుకుంటున్నాను, ఇలా బుద్ధితో తాదాత్మ్యం కనుక చెందినట్లయితే ఆ రకమైనటువంటి కోరికలతో కలిసి ఉంటాయి. తెల్లటి చొక్కా వేసుకుంటే వీడు తెల్లంగా ఉన్నాడండి అని అంటామా? అంటే మనం తెలివి తక్కువ వాడే. నల్లటి వాడు కూడా తెల్లటి చొక్కా వేసుకోవచ్చు, అంత మాత్రమే వాడు తెల్లంగా ఉన్నాడు అని అంటానికి వీల్లేదు, అది చొక్కా రంగే. అలాగనే ఈ దేహం యొక్క గుణం, మనసు యొక్క గుణం, బుద్ధి యొక్క గుణం, అదిగో ఆ గుణాలని వదిలిపెట్టాలి అంటుంది. అంటే ఈ జీవభావం నుంచి ఎప్పుడైతే విడుదల పొందుతామో, నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మానుభూతి పొందుతామో, ఎల్లప్పుడు కూడా ఆత్మగానే ఉంటామో, అలాంటప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఉపాధుల యొక్క గుణాలని విడిచిపెట్టేస్తాం. కనుక ఉపాధితో సంబంధం లేదు, ఉపాధితో పరిమితం కావటం లేదు, ఉపాధితో తాదాత్మ్యం చెందటం లేదు. కనుక ఈ ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టాలంటే ఉపాధుల యొక్క గుణాలని కూడా విడిచిపెట్టాలి. ఎట్లానండి ఉపాధుల గుణాలను విడిచిపెడతాం? ఎట్లాగంటే, అంటే ఉపాధులు విడిచిపెట్టాలంటే ఆ ఉపాధుల గురించి మనం ఆలోచించాల. దేహం ఉంది, ఈ దేహానికి వికారాలు ఉన్నాయి, పుట్టటం, పెరగటం, మార్పు చెందటం, కృశించటం, నశించటం, ఈ దేహానికి మార్పులు ఉన్నాయి. కాబట్టి ఈ దేహం యొక్క గుణాలు నావి కాదు, కనుక నేను పుట్టటం లేదు, పెరగటం లేదు, మార్పులు చెందటం లేదు, కృశించటం లేదు, నశించటం లేదు, నేను శాశ్వతంగా ఉన్నటువంటి ఆత్మ, ఇలా భావించాలి. దేహం యొక్క గుణాలు వదిలేసి అదే ప్రకారంగా నేను మనస్సుని అని అనుకున్నప్పుడు మనసు యొక్క గుణాలు నాయవుతాయి. కాబట్టి మనసు సుఖ దుఃఖాలు పొందుతూ ఉంటుంది, అనేక అనుభవాలు పొందుతూ ఉంటుంది. కనుక అది మనస్సే సుఖ దుఃఖాలు పొందుతుంది కానీ నేను కాదు. నేను, నాకు సుఖము లేదు, నాకు దుఃఖము లేదు, నేను ఆనందంగా ఉన్నాను. సుఖ దుఃఖాలన్నీ మనసుకి, కాబట్టి నేను మనసుని కాదు, నేను ఆత్మని. కాబట్టి ఇది కాదు నేను ఆత్మనేది అక్కడికి రావాలి మనం. అలాగే బుద్ధి, బుద్ధి యొక్క గుణాలు ఏమిటి? నేను ఆలోచిస్తున్నాను, నేను ప్రణాళిక వేస్తున్నాను, నేను ఎంతో తెలివిగలవాడిని, నేను మేధావిని, నేను తెలివి తక్కువ వాడిని, నేను ఒట్టి ముద్దుని అని రకరకాలుగా ఉంటాయి కదా ఆలోచనలు. ఈ నేను నేను అన్నప్పుడు ఎవరు? బుద్ధి. మరి బుద్ధి నేనా? కాదు. కాబట్టి ఇవన్నీ బుద్ధి, కానీ నేను మాత్రం తెలివి గలవాడినో, తెలివి తక్కువ వాడినో, మేధావినో, బుద్ధిహీనుడినో, ఇవేవి నేను కాదు. నేను కేవల ఆత్మని అని ఈ ప్రకారంగా ఉపాధుల తాదాత్మ్యాన్ని వదిలించుకోవటానికి ఉపాధుల యొక్క గుణాలని విచారణ చేసి వదిలేయాలి. కాబట్టి నేను ఆత్మను, నేను సాక్షిని, నేను ఈ దేహాన్ని చూస్తున్నా, మనసుని చూస్తున్నా, బుద్ధిని చూస్తున్నా, ఇంద్రియాలను చూస్తున్నా, ఇక్కడ జరిగే పనులు చూస్తున్నా, నేను కేవల సాక్షిని. చూచే నేను, చూడబడే వాటి కన్నా వేరుగా ఉన్నాను. ఆ వేరుగా ఉన్న నేను ఆత్మను అని భావన చేయాలి. నా వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు చైతన్యవంతం అవుతున్నాయి, పనులు చేసుకుంటున్నాయి, ఆలోచిస్తున్నాయి, వాటి పనులు చేసుకుంటా ఉన్నాయి. నాకేం సంబంధం లేదు, నేను కేవలం వాటికి కరెంట్ ఇవ్వటమే, అంటే చైతన్యాన్ని ఇవ్వటం మాత్రమే అంతే. ఇక నాకే సంబంధం లేదు, నేను కేవల ఆత్మని, ఏ మార్పులు లేని, ఏ ఆలోచనలు లేని, ఏ కర్మలు చేయని, ఏ అనుభవాలు లేని, ఏ కోరికలు లేని, తావు పుట్టుకలు లేని, నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆత్మని నేను, పరమాత్మని నేను అనేటువంటి భావంలో ఉండాలి. ఎల్లప్పుడూ ఆ భావంలో ఉండాలి. అలా ఉంటే జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది. ఎల్లప్పుడు కూడా ఆత్మగా ఉంటే జీవన్ముక్తి. ఆత్మగా మనం ఉండుతున్నంత కాలం అది సాధన. ఆ సాధన పూర్తి అయిపోయి మనం కనుక ఆత్మగా ఉంటే అది సిద్ధి, అదే ముక్తి, అదే జీవన్ముక్తి, అదే మోక్షం. కనుక ఒక్క విషయమే గుర్తుపెట్టుకోవాలి, ఎల్లప్పుడూ నేను ఆత్మను అనేటువంటి స్థితిలో ఉండటానికి ప్రయత్నించు. ప్రయత్నిస్తే సాధన, ప్రయత్నం ఫలిస్తే ముక్తి అంతే. ఇలా జీవభావం నుంచి విడుదల పొందినటువంటి నేను, ఆత్మను తెలుసుకున్నటువంటి నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఆత్మని, రైట్. ఈ జీవుణ్ణి కాదు, దేహేంద్రియ మనోబుద్ధులు కాదు, వీటికి వేరుగా ఉన్నా, వేరుగా ఉండి వీటన్నిటికీ శక్తిని ఇస్తున్నా ఎవరా? ఆ శక్తినిచ్చేటువంటి ఆ ఆత్మనైనటువంటి నేను ఎవరిని, ఎవరికి చెందినటువంటి వాణ్ణి అని విచారణ ప్రారంభించండి. అలా శాస్త్రాల్లో చెప్పినటువంటి సచ్చిదానంద స్వరూప బ్రహ్మంని నేనని గ్రహించడానికే విచారణ చేయాలి. సత్తు చిత్తు ఆనందం, నేను ఎవరిని, ఎలాంటి వాడిని అయ్యా అంటే, ఎలాంటి వాడో తెలియకపోతే ఫలానా వాడిని మేము ఎంత చెప్తాం? నేను ఒట్టి తుమ్మ మొద్దులాగా ఉండేవాడినే కాదు, చైతన్యం పని వస్తా పోతా ఉండేవాడిని కాదు, ఎప్పుడు ఉండేవాడిని. చావు పుట్టుకలు ఉన్నాయా? లేవు. కర్మలు చేస్తావా? లేదు. అప్పుడప్పుడు ఏడుస్తుంటావా? లేదు. అప్పుడప్పుడు నవ్వుతుంటావా? లేదు. మరి ఏముంది? ఆనందమే ఆనందం. అన్ని తెలుస్తూ ఉంటాయి నాకు, జ్ఞాన స్వరూపాన్ని అని. ఈ ప్రకారంగా ఆత్మ యొక్క లక్షణాలతోటి నిరంతరం విచారణ సాగించాలి. అలా సాగిస్తే భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి, భ్రమర కీటక న్యాయాన్ని అనుసరించి ఆ కీటకం భ్రమరమైనట్లుగా ఈ జీవుడు కాస్త దేవుడు అవుతాడు, అదే మోక్షం. ఏమిటి అసలు కీటకం కదా? మనకి సీతాకోక చిలుకలు ఉన్నాయి, అవి మనకి బాగా తెలుసు. సీతాకోక చిలుకలు చెట్ల మీద ఎగురుతూ ఉంటాయి, అవి ఎలా ఉంటాయి? మొట్టమీద ఆకు, ఆకుకు అడుగు భాగంలో గుడ్లు పెడతాయి. గుడ్లు అంటే ఆవగింజ కంటే చిన్నవి ఉంటాయి. ఆ గుడ్లు ఆవగింజ కంటే చిన్నవి ఉంటాయి, ఆకు కత్తుక్కొని పోతుంది. ఆ గుడ్డులో నుంచి చిన్న పురుగు బయటకు వచ్చింది ఒక వారం రోజులకి. ఆ పురుగు ఆకును తినటం మొదలు పెట్టింది. అలా బాగా తిని 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 ఈ ఏలడంత అవుద్ది, అంత లావు, అంత పొడవు వస్తుంది. అది అలా తింటం అయిపోయిన తర్వాత ఇక తింటం ఆపేస్తుంది. ఆపేసినప్పుడు అది చుట్టుకుంటుంది, అట్లా చుట్ట చుట్టుకొని దానిపైన ఒక చిన్న కవచం ఏర్పడుద్ది. దాంట్లో ఏముందో ఎవరికి తెలియదు. దాంట్లో నుంచి వారం తర్వాత అందమైనటువంటి సీతాకోక చిలక అందమైనటువంటి రెక్కలతో బయటకు వస్తుంది. ఇది సీతాకోక చిలక యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు మనం చెప్పేది భ్రమర కీటక న్యాయం, కీటకం భ్రమరం కావటం. భ్రమరం అంటే సీతాకోక చిలక అనుకోవచ్చు, పట్టుపురుగు అనుకోవచ్చు, ఏదైనా సరే అవి కూడా చరిత్ర మాత్రం వింతే. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే భ్రమరము ఆ మూడో స్టేజీలో ఆ సృష్టి కట్టుద్ది కదా, కవచం కట్టుద్ది కదా, దాన్ని తీసుకొచ్చి గూట్లో పెట్టింది. దాన్ని తీసుకొచ్చి ఒక గూట్లో పెట్టింది. పెట్టిన తర్వాత దానికి ఒక రంధ్రం చేస్తుంది. రంధ్రం చేసిన తర్వాత అది లోపల ఉన్నదా లేదానో మరి ఎందుకో దాన్ని ఏం చేస్తుంటే ఆ లోపలికి దాని టెంటకిల్స్ ఉంటాయి, అంటే దాని ఆ ముక్కు బాగా పొడవుగా ఉంటాయి, అది లోపలికి నెట్టుద్ది. లోపలటువంటి పురుగు దీని భయంతో లోపల తిరుగుతూ ఉంటుంది. సర్కస్ లో గనక దాంట్లో ఆ గ్లోబులో తిరిగినట్టుగా ఆ లోపల తిరుగుతూ ఉంటుంది, అంటే అంత గ్లోబ్ ఉండదు చిన్నది, దాంట్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతూ ఉంటుంది? ఇది ఎప్పుడు పడుస్తుందో నన్ను అనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటే ఆ ఆ రంధ్రం దగ్గరికి రాగానే తప్పించుకొని పోతుంది. పోతా పోతా అమ్మో ఈ భ్రమరం నన్ను పొడుస్తుంటదేమో, నన్ను పొడుస్తుందేమో, నన్ను పొడుస్తుందేమో, అమ్మో ఈ భ్రమరాన్ని తప్పించుకోవాలా, భ్రమరాన్ని తప్పించుకోవాలా, భ్రమరాన్ని తప్పించుకోవాలా అని అనుకుంటుంది. ఏమంటే దానికి మాటలు రావు కదా, అంటే దాని ఉద్దేశం అది, మనం మాటల్లో చెబుతాం దానికి మాటలు రావు. కాబట్టి ఆ భ్రమరాన్ని తప్పించుకోవటానికి దాన్ని తలుచుకుంటా 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 తిరుగుతాం. ఇలా వారం రోజులు తిరిగిన తర్వాత దానికి తెలియకుండానే ఆ శిష్టు పగిలిపోద్ది, దాంట్లో నుంచి భ్రమరం వచ్చేస్తుంది. ఈ ఉదాహరణ శంకరాచార్యుల వారు చెప్పడం వల్ల శంకరాచార్యుల వారి యొక్క ప్రతిభ అంటే దాదాపుగా 1200-1300 సంవత్సరాల క్రితం ఈ ఉదాహరణ శంకరాచార్యుల వారు చెప్పారంటే ఆయన జాగ్రత్తగా ఎంత పరిశీలనగా వీటిని చూస్తున్నాడని ఆలోచించాలి మనం. ఏదో చెప్పారులేండి, మనం విన్నావులేండి అనుకోవటం కాదు. అసలు ఆ మట్టి గూట్లో వాటిని తీసుకొచ్చి భ్రమరం పెట్టడం కానీ, దాన్ని పొడవటం కానీ, అది లోపల తిరగటం కానీ, దాన్ని ఉపమానంగా ఇక్కడ చెప్పారు. నిజమేంటంటే ఆ భ్రమరాన్ని తలుచుకోవటం వల్ల అది భ్రమరం కాల, దాని లక్షణం అది, అది భ్రమరం అవుద్ది. అది తలుచుకున్నా అవుద్ది, తలుచుకోకపోయినా అవుద్ది. కానీ మనకిక్కడ ఈ విషయం అర్థం కావటం కోసం అది తలుచుకుంటుంది, తలుచుకొని తలుచుకొని భ్రమరం అవుద్ది అన్నాడు. ఎందుకనంటే మనం బ్రహ్మాన్ని తలుచుకొని తలుచుకొని బ్రహ్మం కావాలి కాబట్టి, అందుకని ఆ అర్థం వచ్చేటట్టుగా మనకి ఉపమానాన్ని చెప్పారు. అందుకని ఉపమానాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి ఇది అర్థమవుతుంది. దాదాపుగా పాత ఇళ్లలో పడిపోయినటువంటి ఇళ్లలో, పల్లెటూళ్ళల్లో ఎక్కువ భాగం ఆ ఇళ్ళు పడిపోతాయి, కొట్టి గోడలు మాత్రమే మిగులుతాయి, అక్కడంతా ఈ మట్టి గుళ్ళు. మనం చూడవు, మనం పెద్దగా పట్టించుకోం, కానీ దాన్ని జాగ్రత్తగా పట్టించుకొని దాని చరిత్ర మొత్తం కూడా ఆయన ఊహించి ఆ ఊహని దీనికి అనుకూలంగా ఇచ్చాడు. ఇప్పుడు ఉపమానం కనుక మనకు అర్థమైతే విషయం ఏమిటో మనం చెప్పుకోవచ్చు. ఏమిటంటే కీటకం నిజంగా భ్రమరం యొక్క రూపాంతరం, అంటే కీటకం ఖచ్చితంగా భ్రమరమే. ఇప్పుడు కీటకంగా ఉంది కానీ అది ఎట్లయినా సరే బ్రహ్మాండంగా మారుతుంది. అలాగే జీవుడు బ్రహ్మము యొక్క రూపాంతరం, అంటే జీవుడుగా ఎన్ని జన్మలెత్తినా, కోట్ల జన్మలు, కోటాను కోట్ల జన్మలు, ఎన్ని జన్మలెత్తినా చివరికి జీవుడు బ్రహ్మం అవుతాడు. ఎప్పుడు? మానవ జన్మ వచ్చి ఆ మానవ జన్మల్లో ఎన్నో జన్మల్లో సుకృతం చేసుకొని ఆ సుకృతాల కారణంగా గురువు తటస్థపడి ఆ గురువు ద్వారా శాస్త్రాన్ని విని విన్న తర్వాత మననం చేసి నిధిధ్యాసనం చేసి సాధనలు చేసి ఎప్పటికొకప్పటికి పొందుతాడు. కనుక కీటకం ఎట్లాగూ భ్రమరం అవుద్ది, జీవుడు ఎట్లాగూ బ్రహ్మం అవుతాడు. ఇది ఉపమానంలో మనకు ఉన్నటువంటి విషయాలు. ఇక రెండవది, ప్రతి కీటకం కూడా భ్రమరం అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ అన్ని కీటకాలు భ్రమరంగా ఉంది, కొన్ని మధ్యలో పోతాయి. ఎందుకంటే మట్టి కూడా చూశారనుకోండి, అట్టాటి గూళ్ళు ఉన్నాయనుకోండి, చీచి ఇదంతా ఏందనే ఎవడో ఒకడు ఆ ఇంటి ఓనర్ కానీ ఎవరన్నా అట్ట కొట్టేస్తాడు, మొత్తం పోతుంది, చచ్చిపోతుంది. అంటే ప్రతి కీటకము భ్రమరం కావటానికి అవకాశం ఉంది కానీ కావు. ప్రతి జీవుడు బ్రహ్మం కావటానికి అవకాశం ఉంది కానీ ఆ అవకాశాన్ని వినియోగించుకోడు. ఇప్పుడు చూస్తే నూటికి ఒక్కలో ఇద్దరో ముగ్గురో అవకాశాన్ని వినియోగించుకుంటారు, మిగిలిన వాళ్ళంతా ఈ ఈ లోకంలో ఎట్లా పుట్టాలా, ఎట్లా పెరగాల, ఎట్లా చేయాలా, ఎట్లా బాగుపడాలి, ఎట్లా ఆనందంగా ఉండాలి, ఎట్లా కుటుంబం పోషించాలి, ఎట్లా పదవులు అనుభవించాలా, ఎట్లా డబ్బులు సంపాదించాలి, ఇదే దీంట్లోనే ఉంది. ఇది ప్రధానం. వేదాంతం వినండి అంటే, అమ్మో వేదాంతమా? వేదాంతం వింటే ఇవన్నీ పోతాయండి, మాకు మా ఆస్తులన్నీ పోతాయి. సరే ఆ భార్యను కనుక కదిలిస్తే, అమ్మో ఆయన వేదాంతం వింటే నేను ఒప్పుకోను, ఆయన ఎప్పుడు సన్యాసులు కలిసిపోతాడు. ఒకవేళ ఈమె కనుక ఆ మార్గం, ఈమె సన్యాసులు కలిసిపోతామని ఆయన భయం. అందుకని ఎవరు కూడా మార్గంలోకి రావడానికి ఇష్టపడరు. 199 మంది ఇష్టపడరు, 100కి ఒక్కళ్ళే. ఒక్కళ్ళు కూడా లేకపోతే అరా ఈ మార్గంలోకి వచ్చేటువంటి వాడు. కనుక ప్రతి కీటకము భ్రమరం కావడానికి అవకాశం ఉన్నా కాదు, ప్రతి కీటకం కాదు కొన్ని అవతలి. ప్రతి జీవుడు బ్రహ్మం కావటానికి అవకాశం ఉన్నా అందరు కాదు, కొద్దిమంది అవతారు. వాళ్ళు ఇంకా అలాగే. ఇక మూడోది, తనలో భ్రమరత్వం ఉండటం వల్ల కీటకం తన పనులన్నీ వదిలిపెట్టి భ్రమరాన్ని చింతించి చింతించి భ్రమరం అవుతుంది. లోపల ఉన్నటువంటి కీటకం తన పనులన్నీ వదిలిపెట్టి ఏ పని లేదు, ఎప్పుడు నన్ను ఇది పొడుస్తుందో అని చెప్పి తిరుగుతూ ఉంటుంది కదా. అందుకని ఆ భ్రమరాన్ని తలుచుకుంటూ 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 చివరికి భ్రమరం అవుతుంది. అలాగే ప్రతి జీవిలో ఉన్నటువంటి దివ్యత్వం, అంటే ప్రతి జీవిలో కూడా ఈ దివ్యత్వం ఉంది, దైవత్వం ఉంది. ఎందుకంటే ప్రతి జీవి కూడా పరమాత్మ కదా. ఆ దివ్యత్వం ఏం చేస్తుందంటే ఆ జీవుణ్ణి ఉండనీయదు, ఆ బ్రహ్మత్వం వైపుకి నడిపిస్తూ ఉంటుంది. అందుకని బ్రహ్మాన్ని చింతించి 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 చివరికి బ్రహ్మం అవుతాడు. ఇక నాలుగో విషయం, కీటకంగా ఉన్నప్పుడు చూస్తే ఇది భ్రమర అవుతుందని ఎవడు అనుకోడు. ఒక పురుగును చూశారనుకోండి, ఈ పురుగు సీతాకోకచిలుక అవుతుందని ఎవడని అనుకుంటాడా? ఎందుకని పురుగు అంటేనేమో అంగుళం ఎత్తు కూడా ఎగరలేదు, నేలబారుగా పోద్ది, కాళ్ళు చాలా ఉంటాయి దాన్ని, నేలబారుగా పోద్ది. మరి భ్రమలో అసలు నేల మీద ఉండదు, ఎప్పుడు ఎగురుతానే ఉంటుంది. కీటకం కాదు భ్రమరం, భ్రమరం ఎగురుతూ ఉంటుంది, కీటకం మాత్రం నేల మీదనే ఉంటుంది. అంటే ఆ కీటకాన్ని కనుక చూస్తే ఇది భ్రమరం అవుద్దని ఎవరు అనుకోరు. ఇప్పుడు జీవుడిని చూస్తే వీడు బ్రహ్మం అవుతాడని ఎవరు అనుకోరు. ఆ జీవుడేంది బ్రహ్మం కావటం ఏంది, నేనేంది పరమాత్మనేంది, ఇది మనం అనుకున్న వాళ్ళేగా, మనం అందరం అనుకున్నాం అంతకు ముందు. ఇప్పటికి కూడా నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఏమన్నా నేను పరమాత్మ ఏమిటండి, పరమాత్మ ఎక్కడా నేనెక్కడా అనుకుంటాం కాదు. అది కూడా అంతే, కీటకం ఎక్కడా భ్రమరం ఎక్కడా, ఇదేమో ఎగరలేదు అదేమో ఎగురుద్ది, ఇదేమో ఆకులు తింటుంటుంది అదేమో పుష్పాల్లో మకరందాన్ని వీలుస్తూ ఉంటుంది, అసలు ఎక్కడా సంబంధం లేదు. అది నాలుగవది. ఇక ఐదవది, కీటకం కీటకంగా ఉండటం మానేస్తే భ్రమరం. కీటకం కీటకంగా ఉండదనుకోండి అది భ్రమరమే, జీవుడు జీవుడిగా ఉండడం అనుకోండి అతడు బ్రహ్మమే. ఇప్పుడు మనం జీవుడు కదా, మనం జీవుడిగానే ఉంటున్నాం. ఈ జీవుడిగా ఉండటం మనం ఎప్పుడైతే మానేసామో మనం బ్రహ్మం అవుతాం. ఇందానే చెప్పుకున్నాం, జీవభావం వదిలితే బ్రహ్మభావం. కాబట్టి జీవుడు జీవుడిగా వదిలేస్తే, జీవుడు జీవుడిగా ఉండకపోతే బ్రహ్మం అవుతాడు. ఇది మనం ఈ భ్రమర కీటక న్యాయంలో ఐదు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే, నిరంతరము బ్రహ్మచింతన చేయాలి, నిరంతరము బ్రహ్మాభ్యాసం చేయాలి, నిరంతర బ్రహ్మాభ్యాసం వల్లనే మనం బ్రహ్మం అవుతాము, నిరంతరము కీటకం బ్రహ్మ భ్రమరాన్ని తలుచుకొని తలుచుకొని భ్రమరం అయినట్టుగా ఈ జీవుడు కూడా బ్రహ్మాన్ని తలుచుకొని తలుచుకొని బ్రహ్మం కావాలి, అప్పుడే ఈ జన్మకి సార్థకత. ఇక జన్మ లేదు, అదే లాస్ట్ అయిపోయింది. మరి శాంతిని పొంది హరించేటువంటి విధానాన్ని యుక్తియుక్తంగా ఒక అలంకారికంగా ఇక్కడ చెబుతున్నారు 50వ శ్లోకంలో. 50వ శ్లోకం చూడండి, తీర్త్వా మోహార్ణవం హత్వా,
తీర్త్వా మోహార్ణవం హత్వా,
द्वेषादिराक्षसान्।
रागद्वेषादिराक्षसान्
योगी शांति समायुक्तः।
योगी शांति समायुक्तः
आत्मा रामो विराजिते।
आत्मा रामो विराजिते तीर्त्वा मोहार्णवं हत्वा
देशादिराक्षसा।
रागद्वेषादिराक्षसान्
योगी शांति समायुक्तः।
योगी शांति समायुक्तः
आत्मा रामो विराजिते।
आत्मा रामो विराजिते
రాగద్వేషాది రాక్షసాన్, రాగద్వేషాలు అనేటువంటి రాక్షసుల్ని హత్వా చంపేసి వధించి, రాగద్వేషాలనే రాక్షసుల్ని వధించి, మోహార్ణవం తీర్త్వా మోహమనేటువంటి సాగరాన్ని దాటి, యోగి అయినటువంటి వాడు శాంతి సమాయుక్త శాంతితో కూడినటువంటి వాడై ఆత్మారామో విరాజతే, ఆత్మారాముడిగా విరాజిల్లుతూ ఉంటాడు. ఆత్మారాముడు అని అంటే ఇక్కడ పరమాత్మగానే అని, ఆత్మారాముడుగా విరాజిల్లుతూ ఉంటాడు. ఆత్మారాముడు ఆత్మయే అని విరాజిల్లుతూ ఉంటాడు. కనుక రాగద్వేషాలు అనేటువంటి రాక్షసుల్ని సంహరించి మోహం అనేటువంటి సముద్రాన్ని దాటి జ్ఞానయోగి శాంతితో కూడినటువంటి వాడై ఆత్మారాముడిగా విరాజిల్లుతూ ఉంటాడు. ఆత్మ మన నిజస్వరూపం ఆత్మ అయితే, భ్రమ వల్ల, దేహమనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం వల్ల, అజ్ఞానం వల్ల నేను జీవుణ్ణి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటున్నాను. అందుకని ఇది పోవటంలా, ఎంత పొమ్మన్న పోవటంలా, అదేమో రావటంలా, ఇదేమో పోవటంలా. నేను ఆత్మని జీవుణ్ణి కాదు, కానీ ఆత్మని అని అనుకోవు, జీవుణ్ణి అని ఎప్పుడు అనుకుంటాం. అనుకోవాల్సింది అనుకోవు, వదిలిపెట్టాల్సింది అని అనుకుంటాం. ఇదే మన యొక్క స్థితి. ఇలా భావించడాన్ని భ్రమ అన్నారు, దీన్నే మోహం అన్నారు, దీన్నే అధ్యాస అన్నారు. మోహం అన్నా అధ్యాస అన్నా ఏమిటంటే, ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడం. అక్కడ ఏదో ఒకటి ఉంటే దాన్ని అదిగా భావించకుండా ఇంకోటిగా భావిస్తాం. అంటే ఆత్మని ఆత్మగా భావిస్తాం, జీవుడిగా భావిస్తాం. ఎందుకంటే ఆత్మను తెలియకపోవటం వల్ల. ఈ ప్రకారంగా అజ్ఞానం కారణంగా, మోహం కారణంగా ఇలా ఉంటాం. ఎప్పుడైతే ఈ మోహంలో ఉన్నామో, ప్రశాంతంగా ఉండాల్సిన మనం అశాంతితో ఉంటాం. మనలో మోహం ఉందంటే మనకు అశాంతి. ఇది ప్రతిరోజు మనకు అనుభవం. ఎలాగా? గాఢ నిద్రలో దేహ భ్రమ లేదు, ఈ దేహం ఉందనే మాట లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు, కాబట్టి అశాంతి కూడా లేదు. తెలతెలవారుతూ ఉండగా మనకి మెలకు వచ్చింది. మెలకు రావడంతో మోహం ప్రారంభమైంది. ఎందుకంటే దేహం అని నేను అనుకుంటాం, ఇంద్రియాలు నేను అనుకుంటాం, మనసు నేను అనుకుంటాం, బుద్ధి నేను. దాంతో మనకి శాంతి అశాంతి, సుఖం దుఃఖం, బాధ భయం, అలజడి ఆందోళన అన్ని మనయే. మరి గాఢ నిద్రలో మనమేగా ఉంది, అక్కడ నిద్రపోయి పడుతుంది, కానీ అక్కడ ఏమి లేదు, హాయిగా ఆనందంగా ఉన్నాం. వెలుగు వచ్చిన తర్వాత అన్ని వచ్చింది, కాసేపు సుఖం ఉంది, కాసేపు దుఃఖం ఉంది, అన్ని వచ్చేసి నేను నాది అనేటువంటి అహంకార మమకారాలు ప్రారంభమైనవి. దాంతో అంతవరకు ఉన్నటువంటి ప్రశాంతత కాస్త మనకి. అందుకనే ప్రతిరోజు కూడా నిద్రపోతేనే, ఎందుకు నిద్రపోవాలయ్యానంటే, నిన్నంతా కూడా మనం శ్రమ చేసి ఉన్నాం, రాత్రి పడుకొని నిద్రపోయిన తర్వాత ఆ శ్రమ కాస్త పోతుంది, మళ్ళీ నూతనోత్సాహం వస్తుంది. తెల్లారేటప్పుడు ఏడవటానికి కానీ, నవ్వటానికి కానీ, పరిగెత్తడానికి కానీ, కూర్చోటానికి కానీ, తిట్టడానికి కానీ, తిట్టించుకోవటానికి కానీ మళ్ళీ అన్నిటికీ అవకాశం వస్తుంది. ఎందుకంటే నిద్రపోవాలి. సరే, ఆ ప్రకారంగా మనం ఇట్లా మన స్వరూపాన్ని మనం మర్చిపోయి జీవభావంలో ఉండటమే మోహంలో ఉండటం. మన సమస్తమైనటువంటి దుఃఖాలకి కారణం ఈ మోహమే, ఈ జీవభావంలో ఉండటమే. ఏదో అసంతృప్తి, ఏదో అశాంతి, దీన్ని పోగొట్టుకోవడానికి ఏదో పని చేయాలా, ఏదో ఒక వస్తువును తెచ్చుకోవాలా, ఆనందించాలా, అనుభవించాలా అనుకుంటాం. కొన్ని తెచ్చుకుందాం అనుకుంటాం, కొన్నిటిని వద్దనుకుంటున్నాం. తెచ్చుకోవాలనుకున్నదేమో మనకి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చుద్ది అనుకుంటే, వద్దనుకున్నదేమో మనకి దుఃఖాన్ని ఇచ్చుద్ది అనుకుంటే అది వద్దనుకుంటాం. కావాలనుకుంటే రాగం, వద్దనుకుంటే ద్వేషం. కాబట్టి కొన్నిటి మీద రాగం ఉంది, కొన్నిటి మీద ద్వేషం ఉంది. ఇలా రాగద్వేషాలతోటి మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఈ సుఖాలు కావాలనుకుంటాం, దుఃఖాలు పోవాలనుకుంటాం. దీని కారణంగానే మనం అనేక ఆలోచనలు చేస్తాం. ఈ రాగద్వేషాల వల్లే అనేక ఆలోచనలు చేస్తాం. ఇట్లా చేస్తే ఏమవుద్ది? కర్మలు చేస్తాం, వాసనలు కర్మఫలాలు కొడతాయి. కర్మఫలాలు వాసనలు వస్తే మళ్ళీ మళ్ళీ జన్మలు, ఆ జన్మల్లో మళ్ళీ చేస్తాం, మళ్ళీ వాసనలు కర్మఫలాలు, మళ్ళీ జన్మలు, మళ్ళీ జన్మల్లో మళ్ళీ చేస్తాం. ఇంతే సైకిల్ చక్రం తిరిగినట్టు తిరగటం. కాబట్టి ఈ రాగద్వేషాలే మనకి బాగా అడ్డం వచ్చాయి. అందుకని వీటిని రాక్షసులు అన్నారు, రాగద్వేషాది రాక్షసాన్. ఈ రాగద్వేషాలు అనేటువంటి రాక్షసుల్ని హత్వా వధించి అంటున్నారు. ఈ మోహం ఎట్లాంటిదేనంటే ఓ సాగరం లాంటి. సాగరం అంటే సముద్రం. సముద్రానికి అంతు దరి కనపడదు. మనం అట్లా చూస్తామంటే దాని చివర ఎక్కడా కనపడదు. కానీ ఏమైనా లోతు చూద్దామంటే మనమేం చూడలేము. లోతు చూడాలంటే కిలోమీటర్ లోతు, మైళ్ళ లోతు ఉంటుంది. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు కూడా ఉంటుంది మధ్యలో. అంత లోతు ఉంటుంది సముద్రం. కాబట్టి అగాధం, అది పెద్ద అగాధం. మరి మోహాన్ని కూడా ఎందుకు దాంతో పోల్చారు? కోటానుకోట్ల జన్మల నుంచి ఈ మోహం మనకుంది. అందుకనే ఎంతంటే సముద్రం అంతుంది. అందుకని దీన్ని మోహసాగరం అన్నారు. అంతేకాదు, ఎంత ప్రయత్నించినా సరే దీన్ని మనం దాటడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈ మోహాన్ని దాటడం, సముద్రాన్ని దాటడం ఎట్లయితే సాధ్యం కాదో, ఈ మోహాన్ని వాడు దాటడం సాధ్యం కాదు. సాధ్యం కానటువంటి సముద్రాన్ని దాటడానికి ఒక నౌక కావాలి. సాధ్యం కానటువంటి మోహాన్ని దాటడానికి కూడా మనకి ఏదో ఒక నౌక లాంటిది కావాలి. మరి రాగద్వేషాలు అనేటువంటి రాక్షసులతో అన్నారు. అంటే రాగద్వేషాలు రాక్షసులతో పోల్చారు. ఎందుకనంటే రాక్షసులు చాలా క్రూరమైనటువంటి వాళ్ళు. వాళ్ళకి సుఖం లేకపోయినా ఎదుటి వాడిని సుఖపడితే వాళ్ళు చూస్తూ ఉండలేరు. వాడిని ఏదో రకంగా ఏడిపించాలి. మంచి పనులు చేసేవాడిని చేయకుండా చేయాలి. వాడు ఊరికినే కూర్చుంటే ఊరుకోరు, వాడిని కొడతారు. వాడు ఏదైనా పని చేస్తే పని చేసినా కొడతారు. రాక్షసుల యొక్క బుద్ధి ఏమిటంటే ఎప్పుడు దుర్మార్గం చేయటమే, అది రాక్షస బుద్ధి. మరి మోసపూరితమైనటువంటి వాళ్ళు కూడా, మరి వాళ్ళతో వ్యవహారం అంటే కత్తి మీద సామే కదా. రాక్షసులతో వ్యవహారం, మరి ఆ రాక్షసులేగా రాగద్వేషాలు, మరి వాటితో మనం కూడా వ్యవహారం చేయాలిగా. మరి ఎంత కష్టం, కత్తి మీద సాములంటిది. ఈ రాగద్వేషాల కారణంగానే మనలో కోపం వస్తుంది, కోరిక కలుగుద్ది, కోపం వస్తుంది, లోభం కలుగుద్ది, మోహం కలుగుద్ది, మద మాత్సర్యం, ఇవన్నీ వచ్చేస్తాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ ఈ రాగద్వేషాలతోటే వస్తుంది. ప్రతి క్షణము కూడా మనకి మరణం లాంటిది. బాగా ఎక్కువగుంటే అప్పుడప్పుడు అనుకోండి, అబ్బా సస్తే బాగుంటుందండి పీడాకారం, ఈ బాధలన్నీ ఏడబడతాం అని అనుకుంటా ఉంటాం. ప్రతివాడు అనుకోవాల్సింది ఎప్పుడో ఒకప్పుడు, ఎంతటి వాడైనా తప్పదు. కాబట్టి కొండంత భయం, కష్టం, దాంతో ఆందోళన, మరుక్షణంలోనే అన్ని విడిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎంతో కష్టంగా ఉన్నది మరుక్షణంలో మళ్ళీ విడిపోవచ్చు, లేదా కొంతకాలానికే అది పోవచ్చు. ఇదంతా సుఖ దుఃఖాల తోబూచులాట. మరి నిరంతర ఆత్మ విచారణ ద్వారా ఈ మోహాన్ని దాటాలా అని ఇక్కడ మనకు చెప్పటం. నిరంతర ఆత్మ విచారణ ద్వారా మోహ సాగరాన్ని దాటాలి. సాగరాన్ని దాటాలంటే నౌక కావాలి కదా. మరి ఇప్పుడు ఈ మోహ సాగరాన్ని దాటాలంటే నిరంతర ఆత్మ విచారణ. మీరు వరుసన అన్ని శ్లోకాల్లో వచ్చేది ఒక్కటే, నిరంతర ఆత్మ విచారణ. పేర్లు మారు, బ్రహ్మాభ్యాసం అనొచ్చు, ధ్యానాభ్యాసం అనొచ్చు, బ్రహ్మ చింతన అనొచ్చు, ఆత్మ విచారణ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, మొత్తం నిరంతర విచారణ అనేటువంటిది. అలాగే రాగద్వేషాలైన రాక్షసుల్ని కూడా సంహరించాలా, దాంతో పరమశాంతి కలుగుతుంది, అప్పుడు ఆత్మారాముడు అవుతాం, అంటే మోక్షం. అయితే ఈ శ్లోకాన్ని చదవటంతో, ఇందులో ఉన్నటువంటి భావాన్ని వినటంతో మనకి రామాయణం గుర్తుకు రావాలి తప్పకుండా. అమరకవైనటువంటి ఆదికవైనటువంటి వాల్మీకి మహర్షి సృష్టించినటువంటి రామాయణం ఖచ్చితంగా దీనికి సరిపోతుంది. కళ్ళకు కట్టినట్లుగా మనకి ఈ రామాయణం కనిపిస్తుంది. అందుకని అదేమిటో మనం చెప్పుకున్నాం. శ్రీరాముడికి సీతావియోగం జరిగింది, రావణాసురుడు ఎత్తుకుపోయాడు, దాంతో దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. సీతావియోగం రాముడికి దుఃఖం, మనసుకి శాంతి లేదు. తాను ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ కదా రాముడు. పరమాత్మను తెలిసినవాడు కదా, మనం అంటే తెలియని వాళ్ళు. రాముడు తెలిసినవాడు, తెలిసినవాడైనప్పటికీ కూడా మానవుడి మాదిరిగానే అనేకమైనటువంటి దుఃఖం, అశాంతి పాలయ్యాడు. సరే, సామాన్య మానవుడిలాగా దుఃఖంలో మునిగిపోయినప్పుడు ఈ దుఃఖాన్ని తొలగించాలంటే ఎట్లా? మళ్ళీ సీతాదేవిని కలిస్తే ఆయన దుఃఖం పోయి. ఎందుకని? సీతాదేవి వియోగంతో దుఃఖం వచ్చింది, సీతాదేవి మళ్ళీ దగ్గరైతే ఆ దుఃఖం కష్టపోయి. అందుకని కోటాను కోట్ల వానరుల్ని వెంట పెట్టుకొని సముద్రం మీద 100 యోజనాల సముద్రం మీద వారధిని నిర్మించాడు. ఆ వారధిని దాటి వెళ్ళాడు. ఇది సాగరాన్ని దాటి వెళ్ళటం, మోహ సాగరాన్ని దాటి వెళ్ళటం. అంటే ఇక్కడ శ్రీరాముడు కూడా మోహ సాగరాన్ని దాటి వెళ్ళాడు. సరే, దాటి వెళ్ళిన తర్వాత సీత ఉందిగా అక్కడ లంకలో, పని డైరెక్ట్ గా పోయి ఆ సీతాదేవిని కలుసుకోవటానికి వీలుందంటే అమ్మో కలుసుకోవటానికి వీలు లేదు. ఏ ఇదిగో రాక్షసులు అడ్డం ఉన్నారు, రాగద్వేషాలు అనే రాక్షసులు, రావణ కుంభకర్ణులు అనేటువంటి రాక్షసులు అక్కడ అడ్డం ఉన్నారు. ఇది మోహసాగరాన్ని దాటచ్చు కానీ రాగద్వేషాలు అనే రాక్షసులు అడ్డం వస్తారు. అందుకని ఈ రాక్షస సంహారం జరగాల. అందుకని ఎంతో కష్టపడి వారం రోజులు ఈ కోట్ల మంది కప్పులతోటి తన తమ్ముడు లక్ష్మణుడితోటి చివరికి ఈ రాక్షసుల్ని సంహరించేశాడు. ఎప్పుడైతే రాక్షస సంహారం జరిగిపోయిందో సీతతో కలయిక, సీతాదేవిని తీసుకొచ్చుకున్నాడు, అయోధ్యకు వచ్చాడు, పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు రాముడు ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు రాముడు ఏ రాముడు? అయోధ్యారాముడు, సీతారాముడు. ఆ సీతారాముడు అయోధ్యారాముడు అయ్యాడు కదా. ఎట్లా? మోహసాగరాన్ని దాటి, అక్కడ మోహసాగరం కాదు, మామూలు సముద్రమే, కానీ మనం ఇక్కడ చెప్తున్న మోహసాగరాన్ని దాటి రావణ కుంభకర్ణులు అనేటువంటి రాక్షసుల్ని సంహరించి సీతాదేవితో కలిసి పట్టాభిషిక్తుడై సీతారాముడయ్యాడు. ఇదేగా మనకి అక్కడ చెప్పింది. మనం కూడా ఏం చేయాలి? మోహసాగరాన్ని దాటాల. మోహసాగరాన్ని మనం ఎట్లా దాటుతామండి? ఆయనేమో పాపం కోట్ల మంది వానరులతోటి, సరే ఆయన ఏదో చేశాడు, మనకి కోట్ల మంది వానరులు మనకు దొరకరు. ఒకవేళ దొరికినా ఆ కోతులు చూసి మనం భయపడి పారిపోతా ఉంటాం. అందుకని మనం ఏం చేయాలి? నిరంతర ఆత్మ విచారణ. నీకు ఏమి కూడా ఎవరి వల్ల భయపడాల్సినటువంటి పని లేకుండా నిరంతర ఆత్మ విచారణ. ఏమండి మా ఇంట్లో మాయ నూరుకోడండి ఆత్మ విచారణ చేస్తే? నువ్వు ఆత్మ విచారణ చేసినట్టు బోర్డు ఏమైనా కట్టుకుంటున్నావా? నీ పని నువ్వు చేసుకుంటున్నావు. వంట చేసుకో, ఇల్లు చిమ్ముకో, ఇల్లు దుడుచుకో, పిల్లలకి అన్నం పెట్టుకో, లేకపోతే స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టుకో. ఈ అన్ని సందర్భాల్లో ఆత్మవిచారణ చేయచ్చు. కాబట్టి ఆత్మవిచారణ చేయడానికి ఇబ్బంది లేదు. ఇంకోళ్ళు ఉన్నారు, నా పెళ్ళ ఊరుకోదండి, ఈ పెళ్ళాం ఊరుకోకపోతే ఏం పోయింది? నువ్వు ఏదో పని మీద నువ్వు బయటికి పోతున్నావుగా, బయటికి పోయినప్పుడల్లా చేసుకో, ఏం పర్వాలేదు. కనుక నాకు కుదరదండి అనేవాళ్ళు ఎవరంటే, నాకు ఇష్టం లేదండి అనేవాళ్ళు. ఆత్మవిచారణ చేయటం నాకు కుదరదనేవాళ్ళు ఆత్మవిచారణ చేయటం అది చూద్దామండి వచ్చే జన్మ. నెక్స్ట్ టైం బెటర్ లక్, అప్పుడు చూసుకుందాం. అప్పుడు బెటర్ లక్ అవుద్దో మరి మరి నాసి లక్ అవుద్దో తెలియదు. కనుక ఈ ప్రకారంగా మనం నిరంతర విచారణ ద్వారా మోహసాగరాన్ని దాటి రాగద్వేషాలు అనేటువంటి రాక్షసుల్ని వధించి మనం ఆత్మారాములం కావాలి. ఆయన సీతారాముడు అయ్యాడు, అయోధ్య రాముడు అయ్యాడు, మనం ఆత్మారాములం కావాలి. ఆత్మారాముడు కావటం అంటే ఆత్మయే మనం, నేనే ఆత్మ అనేటువంటి స్థితి రావాలి. కనుక ఈ ప్రకారంగా ఉండాలి. రాముడు అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు, ఏమో వాళ్ళు ఎందుకు పెట్టారో మనకు తెలియదు కానీ, సర్వేషు రమంతే ఇతి రామ అన్నాడు. సర్వేషు రమంతే ఇతి రామ, అందరిలో రమించేటువంటి వాడు, అందరిలో రమించేటువంటి దివ్యమైనటువంటి చైతన్యం గనక రామ అన్నాడు. రమించేది గనక రామ, ఈ ఆత్మ కూడా అందరిలో రమిస్తూ ఉంటుంది. అందుకని ఇది రాముడే, ఆత్మారాముడే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మారాములై తరించాలా, ఇది వేదాంతం యొక్క ఉద్దేశం. వేదాంతం మన మీద కురిపిస్తున్నటువంటి కరుణా వర్షం. కాబట్టి ఈ ప్రకారంగా ఆత్మారాములై మనం విరాజిల్లాలి అని తెలుసుకొని, ఇట్లా ఆత్మారాములై విరాజిల్లేటువంటి జ్ఞాని ఎలా ఉంటాడండి అని మళ్ళీ ఒక సందేహం వచ్చింది. ఎలా ఉంటాడో మనకి 51వ శ్లోకంలో మనం తెలుసుకుందాం.